Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి అక్షరాల పూదోట కార్యక్రమం జులై 30, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ అక్షరాల పూదోట కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. మనం ప్రతి మంగళవారం ఈ అక్షరాల పూదోట కార్యక్రమంలో శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు రాసిన కథా సంపుటి నుండి కొన్ని కథలను వింటున్నాం కదా. అంతకన్నా ముందుగా ప్రతి వారం మనం ఈ కథా సంపుటి గురించి ముందు మాటలు రాసిన ప్రముఖ రచయిత మరియు నటులు అయినటువంటి శ్రీ గొల్లపూడి మారుతిరావు గారు రచించిన కొన్ని వాక్యాల్లోని వాక్యాలను చదివి తర్వాత కథల్లోకి వెళ్తున్నాం కదా. అలాగే ఈ వారం కూడా కొన్ని వాక్యాలు చదివి ఆ తర్వాత కథల్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా కుమార సంభవం మంచి కథ, మహానుభావుడు మంచి ప్రొఫైల్. గంగరాజు గారిలో చిన్న పెంకితనం ఉంది, అది ముచ్చటైన పెంకితనం. కల్చర్ రావు, కుంచిత పాదం, మండూకవర్ధన్ రావు, ఆది కూర్మం, తొక్క చొక్కానందం వీరందరూ పమిడిపాటి కామేశ్వరరావు గారి తలుపులు చవలయ్యని జ్ఞాపకం తెస్తారు, చిరునవ్వులు ములిపిస్తారు. కల్పనలో నా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అథర్వణ వేదాన్ని ఉదారంగా ఉపయోగించి సరసతతో భార్యామణిని సంతోషపరిచి గంగరాజు గారనే రచయిత ఇంట్లో రామయ్య, వీధిలోనూ రామయ్యేనని నిరూపించుకున్నారు. శుభం. ఇవి గొల్లపూడి మారుతిరావు గారు రాసిన ముందు మాటల్లోని కొన్ని వాక్యాలు. ఇప్పుడు కథల్లోకి వెళ్ళిపోదామా మిత్రులు. ముందుగా మనం వినబోతున్న కథ శ్రీమంతుడు. ఈ శ్రీమంతుడు కథ గురించి 4 పరిచయ వాక్యాలు విని ఆ తర్వాత కథలోకి వెళ్ళిపోదాం. ఈ శ్రీమంతుడు మాస్టారి కథలలో మరొకటి. ఈ రచయితకి మాస్టర్ల పట్ల ఉన్న భక్తి అబ్బురపరుస్తుంది. మహారచయిత నటులు అయిన గొల్లపూడి మారుతిరావు గారే కితాబు ఇచ్చేశారు మాస్టారి ప్రసక్తి ఉన్న కథలన్నీ బహుమతులు తెచ్చుకునేవే అని. ఇది మాస్టారి కథే అయినా కథలో హీరో దాసు అనే ఓ సామాన్యుడు. అతడి గూర్చి రచయిత ఉల్లేఖించిన వాక్యం, సాధారణ మానవులు ఒక్కోసారి నిస్వార్థంతో చేసే మంచి పనులు మానవత్వాన్ని పరిమళింపజేస్తూ మనసు పొరలలో కలకాలము నిలిచిపోయేలా నిక్షిప్తమైపోతాయి. ఆర్ద్రత నిండిన కథ ఇది. ఈ రచయిత ప్రత్యేక స్టాంప్ ఏంటంటే చాలా కథలలో ముక్తాయింపు పాఠకుని గుండె పిండేస్తుంది. మరి అవధరించండి, నా మాట నిజమో కాదో మీకే తెలుస్తుంది. శ్రీమంతుడు కథలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. గ్రేడ్ 1 తెలుగు పండిట్గా నేను విజయనగరంలో రిటైర్ అవ్వడం, అనంతపురంలో ఉన్న అబ్బాయి ప్రమోషన్ మీద శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా బదిలీ అవడం కొద్ది రోజుల వ్యవధిలో జరిగాయి. అబ్బాయి కోడలు పట్టుబట్టడంతో నేను జానకి వారి వద్దకు తరలి వెళ్ళిపోయాం. సాలూరులో ఉన్న పాతకాల నాటి ఇల్లు అమ్మకానికి పెట్టాను. అప్పటికే సాలూరులోని మిత్రుడు 4 సార్లు ఫోన్ చేశాడు ఇల్లు బాగు చేయించుకోవడమో అమ్మేయడమో చెయ్యమని. ఇల్లు కొనుగోలుకి ఏదో బేరం వచ్చిందని వచ్చి మాట్లాడమని ఆ ఉదయం మిత్రుడి దగ్గర నుంచి ఫోన్ రావడంతో మధ్యాహ్నం సాలూరుకి ప్రయాణమయ్యాను. బంగ్లా నుండి బయలుదేరాక ఒకసారి అబ్బాయితో కూడా చెప్పి వెళ్ళిపోదామని వాడి ఆఫీసు వైపు నడిచాను. ఆ రోజు అర్జీలు స్వీకరించే దినం కనుక వాడి ఛాంబర్ బయట చాలామంది జనమున్నారు. ఒక్కొక్కరినే లోపలికి పంపుతున్నాడు బిళ్ళబంట్రోతు. నన్ను చూసి నమస్కారం పెట్టి లోనికి తీసుకొని వెళ్ళాడు సాదరంగా. అబ్బాయికి కాస్త తీరిక చిక్కాక సాలూరు ప్రయాణం విషయం చెప్పొచ్చని ఆ రోజు దినపత్రిక తిరగేస్తూ కాస్త దూరంలో ఉన్న సోఫాలో కూర్చున్నాను అతడి ఛాంబర్లోనే. ఓవైపు పత్రిక తిరగేస్తూనే అర్జీదారుల మాటలు వింటున్నాను అన్యమనస్కంగా. ఎవరో వృద్ధుడు ప్రభుత్వ సహాయం కోసం తాను పెట్టుకున్న అర్జీని స్వీకరించడానికి ఆఫీసులో అభ్యంతరం చెబుతున్నారని, తనకి పెద్ద ఆపరేషన్ అవసరమని, ఆ ఖర్చు భరించే స్థితిలో తాను లేడని, తన దరఖాస్తుని సానుభూతితో పరిశీలించి ఆపరేషన్కు అయ్యే ఖర్చు మంజూరు చెయ్యవలసిందని ప్రాధాయపడుతున్నాడు. నిబంధనలకి లోబడి మాత్రమే తాను మంజూరు చెయ్యగలనని, వారు చెప్పే అభ్యంతరం సహేతుకమైనదేనని అబ్బాయి నచ్చ చెప్తున్నాడు. ఆ వృద్ధుని గొంతు రూపము పరిచయం ఉన్నట్టే తోస్తోంది, కానీ అతడు ఫలానా వ్యక్తి అని గుర్తించలేకపోతున్నాను. అతన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నంలో నేనుండగా విచారవదనంతో అతడు కదిలి వెళ్ళిపోయాడు. నాతో మాట్లాడడానికి వీలుగా ఓ 5 నిమిషాలు లోనికి ఎవ్వరినీ పంపవద్దని బిళ్ళబంట్రోత్తో చెప్పి సీట్లోంచి లేచి వచ్చి సోఫాలో నా పక్కన కూర్చుంటూ, "ఏమిటి నాన్నా ఇలా వచ్చారు?" అన్నాడు అబ్బాయి. 2 కప్పుల కాఫీ పోసి మా ఎదురుగా పెట్టాడు బంట్రోత్తు. నా సాలూరు ప్రయాణం గురించి చెప్పాను కాఫీ చప్పరిస్తూ. "ఎంతో కొంత ధరకి అమ్మేసి వచ్చేయండి నాన్న, అక్కడ మనం ఉంటామా ఏమిటి?" అన్నాడు నా నిర్ణయానికి ఆమోదం తెలుపుతూ. కాఫీ తాగడం అయ్యాక కప్పు బల్ల మీద పెట్టి నేను లేచాను. అబ్బాయి కూడా లేచి తన సీట్లోకి వెళ్ళిపోయాడు. బయలుదేరబోతూ ద్వారం వద్ద నుండి వెనక్కి వచ్చి, "అంతకు మునుపు వచ్చిన వృద్ధుని దరఖాస్తును ఒకసారి చూపించమన్నాను అబ్బాయితో." నా వైపు కుతూహలంగా చూస్తూ బల్ల మీదనున్న పేపర్ని నాకిచ్చాడు. పాపం అతడికి సహాయపడడం కుదరడం లేదు, జబ్బు ముదిరిపోయింది. 1-2 రోజుల్లో వైద్యం అందకపోతే పరిస్థితి విషమించవచ్చు అన్నాడు నిర్లిప్తంగా. అతడి దరఖాస్తు పరిశీలించాక అతనెవరో తెలుసుకున్నాను. గబగబా నడుచుకుంటూ బయటపడ్డాను. అప్పటికే అతడు వెళ్ళిపోయాడు. ఆ పరిసరాలన్నీ గాలించాను, తటస్థపడలేదు. భారమైన మనసుతో జీపు వైపు నడిచాను. కాలపురుషుని కుంచే ప్రభావం అతడి బాహ్యస్థితిని పూర్తిగా మార్చేసింది. బస్ కాంప్లెక్స్లో నన్ను దించేసి జీప్ తీసుకొని వెళ్ళిపోయాడు డ్రైవర్. బస్సులో కిటికీ పక్కన కూర్చున్నాను. బస్ కదిలింది. అతడి గూర్చి ఆలోచిస్తుంటే మనసు భారమవుతోంది. తాత్కాలికంగా అతని తలపులను మర్చిపోదామనే నా ప్రయత్నం ఫలించడం లేదు. తలపుల సీమకు పటిష్టమైన ప్రహారీ కట్టినా ఏదో సందు చూసుకొని వచ్చేస్తున్నాడు దాసు. మంచి మనస్సుతో చేసే కొన్ని కార్యాలు చిన్న చిన్నవైనా సరే చరిత్రలో మహత్కార్యాలుగా మిగిలిపోతాయి. రామాయణంలో సేతు నిర్మాణ కార్యంలో బుడతజీవి ఉడత చేసిన సహాయం ఏపాటిది? మహాసింధువులో బిందు పరిమాణం పాటి కూడా చేయదు. అయినా ఉడతాభక్తి రామాయణ కావ్యంలో స్థిరంగా నిలిచిపోయింది. సాధారణ మానవులు ఒక్కోసారి నిస్వార్థంతో చేసే మంచి పనులు మానవత్వాన్ని పరిమళింపచేస్తూ మనసు పొరలలో కలకాలము నిలిచిపోయేలా నిక్షిప్తమైపోతాయి. వెన్నలాంటి మనసుతోనూ, అమృత కలసం లాంటి హృదయంతోనూ ఒకనాడు నాకు చేరువయ్యాడు దాసు. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని నేను ఉద్యోగంలో చేరిన తొలి రోజులవి. అప్పటికే నాకు వివాహం జరిగిపోయింది. చాలీ చాలని జీతంతో ఆ ఊళ్ళో ఓ చిన్న ఇల్లు తీసుకొని కాపురం పెట్టాను. ఆ రోజుల్లో ఇంటి అద్దె, పాల ఖర్చు, పచారీ సామాన్ల ఖర్చు తప్ప ఇతరత్ర ఏ ఖర్చులు ఉండేవి కాదు. దగ్గు జ్వరమో వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఔన్సు గ్లాసులు కాసిని రంగునీళ్లు నోట్లో పోసి పంపించేసేవారు. నా సంపాదనకు తగ్గ రీతిలోనే సర్దుబాటు చేసుకుంటూ ఇంటిని తీర్చిదిద్దేది జానకి. నెలాఖరు రోజుల్లో కాస్త ఇబ్బంది పడవలసి వచ్చినా సాఫీగానే సాగిపోయేది సంసారం. రోజు ఉదయం 10 గంటలకు భోంచేసి స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. తిరిగి ఇల్లు చేరడం సాయంత్రం 5 దాటిన తర్వాతనే. మా ఇంటి సమీపంలో తినుబండారాల బడ్డీ ఒకటి ఉండేది. రోజు స్కూల్కి వెళ్ళడం రావడం ఆ బడ్డీ పక్కనుండే. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయానికి బడ్డీవాడు వేడివేడి పకోడీలు చేసేవాడు. పకోడీల వాసనతో ఆ ప్రదేశమంతా ఘుమఘుమలాడిపోయేది. బడ్డీ సమీపించగానే నా నడక నెమ్మదించేది. కొన్ని సెకండ్లు ఆ వాసనని తృప్తిగా ఆఘ్రాణించేవాడిని. కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత నాలోని జిహ్వా చాపల్యాన్ని నియంత్రించుకోలేకపోయాను. వరుసగా 4 రోజులు ఒక్కో పావలా పెట్టి పకోడీలు కట్టించుకొని ఇంటికి వెళ్ళేవాడిని. అతడి చేతుల్లో ఏ మహత్తుందో కానీ అమృతతుల్యంగా ఉండేవి అతడు చేసిన పకోడీలు. 4 రోజులు అయిపోయాక నా జేబులు ఖాళీ అయిపోయాయి. అతడి బడ్డీ సమీపించగానే తల వంచుకొని వచ్చేస్తున్నాను రోజు. "మాస్టారు అలా వెళ్ళిపోతున్నారే, ఇదిగో మీ పొట్లాన్ని తీసుకెళ్ళే అండి, వెనుక నుంచి బడ్డీ వానికాక అతన్ని సమీపించి మొహమాటంగా ముఖం పెట్టి, ఈరోజు వద్దులే దాసు అన్నాను. శ్రీమంతుడు కథ తరువాయి చిన్న విరామం తర్వాత విందాము. అంతవరకు వింటూనే ఉండండి మైండ్ మీడియా.
హాయ్, నేను మీ సింగర్ సింహ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచానే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు మనం శ్రీమంతుడు అనే కథను వింటున్నాం కదా, ఆలస్యం చేయకుండా కథలోని తరువాయి భాగం కూడా వినేద్దామా? మాస్టారు అలా వెళ్ళిపోతున్నారే, ఇదిగో మీ పొట్లం తీసుకెళ్ళండి, వెనక నుండి బడ్డీవాని కాక అతన్ని సమీపించి మొహమాటంగా ముఖం పెట్టి, ఈరోజు వద్దులే దాసు అన్నాను. ఏం మాస్టారు, బాగోలేవా అన్నాడు అమాయకంగా. ఇతర తినుబండారాల గురించి నాకు తెలియదు, కానీ అతడు చేసే పకోడీలను మాత్రం బాగాలేవు అని ఆఘ్రాణ ఆస్వాదనేంద్రియాలు సక్రమంగా పనిచేస్తున్న ఏ మానవ మాత్రుడు అనజాలడు. నీ పకోడీలు బాగోలేవని అనే సాహసం చేయగలనా దాసు అన్నాను నొచ్చుకుంటూ. మరి తీసుకెళ్లకుండా వెళ్ళిపోతున్నారే, 2 మోదుగాకుల్లో అప్పుడే దేవిన పకోడీలు పొట్లం కడుతూ అన్నాడు. ఈరోజు వద్దులే దాసు అన్నాను ఖాళీ జేబులు తడుముకుంటూ. నా అవస్థ అతడు కనిపెట్టేశాడు. ఓహో, పైసలు లేవా మాస్టారు, తర్వాత ఇద్దరుగానిలేండి, ఇదిగో దీన్ని తీసుకెళ్ళండి అంటూ బడ్డీ దిగి వచ్చి పొట్లాన్ని నా చేతుల్లో పెట్టాడు బలవంతంగా. వద్దు దాసు అంటూ వారించబోయాను. భలే వారే మాస్టారు, పైసలు ఉన్నప్పుడు ఇద్దరుగాని, పర్వాలేదు తీసుకెళ్ళండి అని చెప్పి బడ్డీ ఎక్కేశాడు. పొట్లం తీసుకొని ఇంటి ముఖం పట్టాను. అలా రోజు జగన్నాథదాస్కి 1 పావల బాకీ పెట్టడం ప్రారంభించవలసి వచ్చింది. ఆ నెల జీతం అందుకునేసరికి దాసు బాకీ 8 రూపాయలై కూర్చుంది. నా నెల బడ్జెట్కిది అదనపు భారమైపోయింది. ఇంటద్దా, నిత్యావసర సాదర్ ఖర్చు, పాల ఖర్చు పోగా 3 రూపాయలు మాత్రమే మిగిలాయి చేతిలో. రుణభారం ఎంత దుర్భరమైనదో జీవితంలో మొదటిసారి అనుభవానికి వచ్చింది. ఇక రుణభారం పెంచుకోకుండా ఎలాగైనా కొన్ని నిత్యావసర ఖర్చులు కుదించుకొని వచ్చే నెలలో జగన్నాథదాసు బాకీ తీర్చేయాలని ఓ దృఢ నిశ్చయానికి వచ్చాను. అతడి బడ్డీ ఎదురుగా నడిచి వెళ్తే బాకీ మరో 8 రూపాయలు ఆ నెలలో పెరుగుతుందనే భయం వలన అతడి కంట పడకుండా మరో వీధి గుండా స్కూలుకి వెళ్ళడం మొదలుపెట్టాను. రాత్రులు నిద్రపోయేటప్పుడు అతడి బాకీ గుర్తుకొచ్చేది. బాకీ తీర్చకుండా ముఖం చాటేసుకుంటున్నానని అతడు భావిస్తున్నాడేమోననే శంకతో కలత చెందేవాణ్ణి. ఓ రోజు సాయంత్రం ఇల్లు చేరుకొని కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని టీచింగ్ నోట్స్ రాసుకుంటున్నాను. జానకి వంట చేసుకుంటోంది లోపల. వీధి తలుపు చప్పుడైతే లేచి వెళ్ళి తలుపు తీర్చాను. ఎదురుగా దాసు. నివ్వెరిపోయాను క్షణకాలం. రాదాసు అంటూ లోనికి ఆహ్వానించాను తొట్టుపడుతూ. ఏదో పెద్ద అపరాధం చేసిన భావం నన్ను కృంగదీస్తోంది. అప్పు ముప్పు అక్క చెల్లెళ్ళు అంటారు. ఒకటో తేదీ గడిచిపోయి వారం రోజులైంది. బాకీ తీర్చలేదని నిలదీస్తాడేమోననే భయం నా వెన్నులో ప్రవహిస్తోంది. మాస్టారు సాయంత్రం షాప్కు రావడం మానేశారే అన్నాడు చనువుగా నా ముఖంలోకి చూస్తూ. చెప్తాను, ముందు లోనికి వచ్చి కూర్చో దాసు అని కుర్చీ చూపించాను నేను వాళ్ళు కుర్చీలో కూర్చుంటూ. అతడు కుర్చీలో కూర్చోకుండా కుర్చీ పక్కకు జరిపి నేల మీద కూర్చున్నాడు సంచి పక్కన పెట్టుకొని. అయ్యో నేల మీద కూర్చుంటున్నావా, కుర్చీలో కూర్చో దాసు అన్నాను. మాస్టారు మీ ఎదుట కుర్చీలో కూర్చునేంతటి వాడినా అన్నాడు వినమ్రంగా. కొన్ని కారణాల వలన వెనుక వీధి గుండా స్కూల్కి వెళ్ళవలసి వస్తోంది, అందుకే నీ షాప్కి రాలేకపోతున్నాను అన్నాను నేరం చేసిన వాడిలా. అది సరే, పొట్లం తీసుకోవడానికి కూడా రావడం లేదు, ఎంత దూరం ఉందని నా షాపు అన్నాడు. ఇక అసలు విషయం చెప్పక తప్పదు. నా బాకీ 8 రూపాయలు అయిపోయింది, ఈ నెలలో తీర్చలేకపోయాను, వచ్చే నెలలో బాకీ తీర్చేశాక వచ్చి తీసుకుంటాను అన్నాను మొహమాటంగా. ఏమిటి మాస్టారు, ఇప్పుడు మిమ్మల్ని డబ్బులు ఎవరు అడిగారు అన్నాడు బాధపడుతూ. అడగకపోవడం నీ మంచితనం, ఉన్న బాకీ చెల్లించకుండా ఇంకా బాకీ పెంచుకుంటూ పోవడం మంచివాళ్ళ పద్ధతి అనిపించుకోదు అన్నాను. అదంతా నాకు తెలియదు, అంతంత పెద్ద మాటలు నాకు అర్థం కావు మాస్టారు. మీరు రోజు షాప్కి వచ్చి పొట్లం తెచ్చుకోవాలి, లేకపోతే ఇలా షాపు విడిచిపెట్టి రోజు నేను రావాల్సి వస్తుంది. నేను వెళ్తున్నా, ఇదిగో దీన్ని ఉంచండి అంటూ సంచిలోంచి పొట్లం తీసి నా చేతుల్లో పెట్టేసి లేచి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను స్థాణువై ఉండిపోయాను. మూర్తి భవించిన మంచితనంతో అతడు త్రివిక్రముడిగా పెరిగిపోగా నేనొక పొట్టి బాపడిగా మిగిలిపోయాను. కొన్ని రోజుల అనంతరం నాకు స్థానచలనం కలిగింది. జిల్లా బోర్డు ప్రెసిడెంట్ గారి బంధువు ఒక ఆయన కర్నూలు నుండి తన సొంత జిల్లా అయిన మా జిల్లాకు బదిలీపై వచ్చాడు. ఆయనని జిల్లా కేంద్రంలో ఉంచుకోవాలని ప్రెసిడెంట్ గారి ప్రయత్నం. కానీ దూరం నుండి వచ్చిన ఆయనకి సరాసరి జిల్లా కేంద్రంలో వెంటనే పోస్టింగ్ ఇచ్చేస్తే తనకి మాట వస్తుందని జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మా ఊరి బడికి వేశారు. అతడి కోసం ఖాళీ ఏర్పాటు చేయడం కోసం నన్ను జిల్లా కేంద్రానికి బదిలీ చేశారు. జిల్లా కేంద్రంలో మనుగడ సాగించడం నాకు కష్టతరం అవుతుందని ఆర్డర్ అందిన వెంటనే బోర్డు కార్యాలయంలో మొరపెట్టుకున్నాను. బోర్డు కార్యాలయాల్లో సూపరింటెండెంట్ గారు నాకు పరిచయస్తులు. నా బదిలీలోని చిదంబర రహస్యాన్ని వెల్లడించారు. నా పట్ల సానుభూతితో నా ట్రాన్స్ఫర్ని డెప్యుటేషన్గా మార్చారు. ఆ 2 నెలలు జిల్లా కేంద్రంలోని బ్రహ్మచారి జీవితం గడపవలసి వచ్చింది. ఊర్వశి శాపం అర్జునుడికి అజ్ఞాతవాసంలో ఉపయోగపడినట్టు ఈ తాత్కాలిక బదిలీ నాకు ఓ విధంగా ఉపకరించింది. నెలలు నిండడం వలన జానకి అదే కాలంలో పుట్టింటికి పురిటికి వెళ్ళిపోయింది. నాకొచ్చే డెప్యుటేషన్ అలవెన్స్ టౌన్లో నా ఖర్చులకు కలిసి వచ్చింది. నాకు ఇచ్చిన మాట నిలుపుకోవాలనే తపన వలన లేక తన బంధువును త్వరగా టౌన్కి తీసుకొని పోవాలనే ఆదుర్ద వలన సరిగ్గా 2 నెలలు నిండేసరికి నాకు యథాస్థానానికి సదరు ప్రెసిడెంట్ గారి బంధుసత్తముడికి జిల్లా కేంద్రానికి ఏకకాలంలో బదిలీ ఆర్డర్లు వచ్చాయి. బ్రతుకు జీవుడా అనుకొని 2 నెలలుగా తాళం పడి ఉన్న ఇంటి తలుపులు తెరిచాను. ఆ 2 నెలల కాలంలో సంభవించిన మార్పులు పెద్ద చారిత్రాత్మకమైనవి కాకపోయినా నా జీవితంలో గుర్తుంచుకోదగ్గవే. ఒకటి సంతోషకరమైనది, జానకి మగబిడ్డను ప్రసవించింది. ఇక 2వది విచారకరమైనది, అదే జగన్నాథదాసు ఊరు విడిచి వెళ్ళిపోవడం. హోటల్ వ్యాపారంలో దివాలా తీసి కుటుంబ సమేతంగా ఎక్కడికో వెళ్ళిపోయాడట మరో జీవనోపాధి వెతుక్కుంటూ. జీవిత పథంలో ఎదురైన అగాధాలపైన తెలివిగా వంతెనలు నిర్మించుకొని సాగిపోతారట వ్యాపార దక్షత గలవారు. కరుణ, మంచితనం అనే బంధనాలలో చిక్కుకొని వంతెనలు నిర్మించుకోలేని వారు అగాధాలలో పడిపోతారట. అలా 2వ కోవకు చెందినవాడు దాసు. అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా అరువులు ఇచ్చేసి అవి వసూలు కాకపోవడం వలన దివాలా తీసి వెళ్ళిపోయాడు అని అతని ఇంటి పక్కన ఉన్న బట్టల దుకాణం యజమాని చెప్తుంటే విలవిలలాడిపోయాను. దాసుకి బాకీ ఉన్న వాళ్ళలో నేను ఒకణ్ణి. చాలా కాలం అతని కోసం అన్వేషణ కొనసాగించాను. అతని ఉనికి లభించలేదు. జీవితంలోని ఒడిదుడుకులు అతడి జ్ఞాపకాలను మసగబార్చాయి. మా అబ్బాయి పుట్టినప్పుడు, నా ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు కనుమరుగైన దాసు ఈ పరిస్థితుల్లో తారసిల్లాడు. అది అతన్ని మృత్యుదేవత తరుముకొని వస్తున్న తరుణంలో. బాధతో కళ్ళు మూసుకున్నాను. ఆశించిన దానికన్నా ఎక్కువ పలికింది ఇల్లు. బేరసారాలు, రాతకోతలు పూర్తయ్యేసరికి 2 రోజులు పట్టింది. డబ్బు తీసుకొని హుటాహుటీగా బయలుదేరి ఇల్లు చేరుకున్నాను. 25,000 నా వద్ద ఉంచుకొని మిగతా సొమ్ము అబ్బాయికి ఇచ్చేస్తూ, 25,000 నా దగ్గర ఉంచుకుంటున్నాను, ఇదిగో మిగతా సొమ్ము, నీ అకౌంట్లో వేసుకో. 25,000 ఏం చేయబోతున్నారు అని అడగకు, సావకాశంగా నీకు వివరిస్తాను అన్నాను. జానకి కోడలు నా వైపు కుతూహలంగా చూస్తూ ఉండడం గమనిస్తూనే ఉన్నాను. నాకు మీరు వివరణ ఇవ్వడం ఏమిటి నాన్న? అంత సొమ్ము మీ వద్దనే ఉండనివ్వండి. మీరు అమ్మ మీ ఖర్చులకు వినియోగించుకోండి. మీ ఖర్చుల గురించి వివరణలు ఇచ్చి మమ్మల్ని నొప్పించకండి అన్నాడు అబ్బాయి వెంటనే. నా మాటలకి కాస్త కలత చెందినట్టు కనిపించాడు. నా కోసం కాదురా అబ్బాయి, వేరే పని మీద వినియోగించదలచాను. ఎప్పటికైనా ఈ విషయం మీకు చెప్పవలసిన బాధ్యత నాపై ఉంది. ఇక మిగిలిన సొమ్ము అంటావా? నీ అకౌంట్లో ఉంటే హైదరాబాదు స్థలంలో ఇల్లు కట్టుకునేటప్పుడు ఉపయోగపడుతుంది అన్నాను, వాడిని ఊరడించడానికి ప్రయత్నం చేస్తూ. ప్రస్తుతానికి అమ్మకివ్వండి నాన్న, తర్వాత చూద్దాం అని చెప్పి వాడు బయటకు వెళ్ళిపోయాడు. జగన్నాథదాసు చిరునామా ఆ రోజు అబ్బాయి ఛాంబర్లో చూసిన దగ్గర నుండి మాటిమాటికి మననం చేసుకుంటూనే ఉన్నాను. అయితే రిక్తహస్తాలతో వెళ్ళడానికి మనస్కరించక ఈ 4 రోజులు ముఖం చాటు చేసుకున్నాను. శ్రీమంతుడు కథ వినే ముందర ఒక చిన్న విరామం తీసుకొని తిరిగి అక్షరాల పూజోటలోని ఈ కథలోని తరువాయి భాగం విందాం. అంతవరకు మైండ్ మీడియా వింటూనే ఉండండి. స్టే ట్యూన్డ్ టు మైండ్ మీడియా.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
చేనేత కార్మికుల జీవన విధానం, వారి కుల దైవం, స్థితిగతులు, అనాదిగా వస్తున్న వృత్తిని నిలబెట్టుకోవడానికి వారు అనుభవిస్తున్న వేదన, వీటన్నింటినీ గురించి స్వయంగా పల్లెలకు వెళ్లి పరిశోధించి ప్రముఖ రచయిత్రి మందా భానుమతి గారు రాసిన నవల అగ్గిపెట్టెలో 6 గజాలు ఎంతో ప్రజాదరణ పొందిన ఈ నవలను నేను, అంటే మీ పగడాల నాగమణి, నా స్వరంలో నవలాలోకం కార్యక్రమంలో మీకు వినిపించబోతున్నాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ఈ నవల త్వరలో ప్రసారం అవనుంది. అంతేకాదండోయ్, ఈ నవల వీడియోలు కూడా మా మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్లో ఉంచబోతున్నాం. వినేందుకు సిద్ధమే కదా? వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అక్షరాల పూదోట కార్యక్రమంలో శ్రీమంతుడు కథని వింటున్నాం కదా. కథలోని తర్వాయి భాగం వినేద్దామా? మరి మాస్టారు తన కొడుకుకి ఇవ్వకుండా దాచిన 25,000 ఏం చేశారో ఇప్పుడు చూద్దామా. అబ్బాయి వెళ్ళిపోయాక రిక్షాలో బయలుదేరాను దాసు ఇంటికి. మంచితనానికి అద్దం పడుతూ నా పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపిన దాసుని కష్టకాలంలో ఆదుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. అతడు నన్ను పోల్చుకోగలడో లేదో గమనించాలి. ఆనాడు నేను పడిన బాకి అతడి జ్ఞప్తికి తేవాలి. అతడి కుటుంబానికి ఏదైనా సహాయం అబ్బాయి ద్వారా చేయించడానికి ప్రయత్నిస్తానని సాంత్వనం కలిగించాలి. అతన్ని హాస్పిటల్లో వెంటనే చేర్పించి ఆపరేషన్ చేయించాలి. ఆపరేషన్ జరిగాక అతడి కళ్ళలో ద్యోతకమయ్యే కాంతులు తృప్తిగా వీక్షించాలి. శివాలయం చేరుకున్నాం బాబు అన్న రిక్షావాడి పిలుపుతో వాస్తవంలోకి వచ్చాను. రిక్షా దిగి ఎదురుగా ఉన్న కిల్లి షాపులో దాసు ఇల్లు గుర్చి వాకబు చేశాను. అతడు చెప్పిన కొండ గుర్తులు ఆధారంగా చేసుకొని దాసు ఇల్లు చేరుకున్నాను. పాడుబడిన చిన్న పెంకుటిల్లు అది. ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. నా గుండె ఒక్కసారి లయతప్పింది. జనాన్ని తప్పించుకుంటూ ఆత్రంగా నడిచి వెళ్ళి గుమ్మం వద్దకు చేరాను. సావిడిలో నిర్జీవంగా పడి ఉన్నాడు దాసు. ముసలి వయసులో ఉన్న ఒక స్త్రీ, నడి వయసులో ఉన్న ఒక ఆయన మృతదేహం మీద పడి విలపిస్తున్నారు. ఆమె అతడి భార్య. ఆ నడి వయస్కుడు అతడి కొడుకు అని పోల్చుకున్నాను. కురంగ శాబకంలా కుప్పిగంతులు వేస్తూ ఆడుకుంటూ దాసు ఇంటి ముందర తారసు వెళ్ళేవాడు ఆ పిల్లడు. ఆ రోజుల్లో పరిస్థితుల ప్రభావం వలన యవ్వనానికి త్వరగా వీడ్కోలు పలికి వార్ధక్యాన్ని వశం చేసుకున్నట్టున్నాడు. వారిని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. ఈ బడుగు జీవికి ఇంతటి బంధుసత్తుముడు ఎవరున్నారా అనే సందేహం వలన కాబోలు అక్కడ చేరిన జనం నన్ను మార్చి మార్చి చూస్తున్నారు. సానోటి పేదోడు బాబు, కార్యం ఎట్టా గడుస్తాదో, నా పక్కన నిలబడి ఎవరో అంటున్నారు. అతడు పేదవాడు కాదు, మంచితనం అనే ధనాన్ని పుష్కలంగా సొంతం చేసుకున్న శ్రీమంతుడు. అతడికి రుణపడిపోయి తీర్చలేక మిగిలి ఉన్న పేదవాణ్ణి నేను అని గొంతెత్తి చెప్పాలనిపించింది. నోటంట మాట పెగలడం లేదు. కళ్ళు చెమ్మగిల్లాయి. నిండు మనసుతో అంజలి ఘటించాను దాసు భౌతిక కాయానికి. తర్వాత కాస్త తేరుకొని విలపిస్తున్న అతడి కొడుకు భుజం తట్టాను ఆప్యాయంగా. అతడు లేచి నిలబడ్డాడు వినయపూర్వకంగా చేతులు కట్టుకొని. ఇది ఉంచుకో బాబు, అవసరం పడుతుంది వణుకుతున్న స్వరంతో మెల్లిగా చెప్పి నేను తెచ్చిన సంచిని అతడి చేతిలో పెట్టి వడివడిగా నడుచుకుంటూ బయటకొచ్చాను. అయినా బాకీ తీర్చలేకపోయాననే బాధ మిగిలిపోయింది. ఇది ఫ్రెండ్స్ శ్రీమంతుడు కదా. నిజంగానే కళ్ళు చెమ్మగిలినాయి ఈ కథ చదవగానే. కథ అయితే చాలా బాగుంది కదా. మరి ఆలస్యం చేయకుండా శ్రీమంతుడు కథ తర్వాత మనం వినబోతున్న తర్వాత కథ వెలుగులో చీకటి. ఈ వెలుగులో చీకటి కథలోకి వెళ్ళే ముందర ఈ కథ గురించి 4 పరిచయ వాక్యాలు విందామా. మళ్ళీ మాస్టర్ కథ ఇది. కథ టైటిల్ చూస్తే కథ సుఖాంతం కాదని తెలిసిపోతుంది. అయినా రచయిత కథని ఇంచుమించు చివరి క్షణం వరకు సుఖాంత పోకడలోనే కొనసాగించి చివరి క్షణంలో ఇచ్చిన ఊహించని ట్విస్ట్ చదువుతూ ఉంటే పాఠకుని గుండె చెరువు కాక మానదు. ఇదే కథని ఉన్నత శ్రేణిలో చేరుస్తుంది. వెలుగులో చీకటి కథని ఇప్పుడు వినేద్దామా ఫ్రెండ్స్. పంకజానికి పెళ్లి కుదిరింది. స్కూల్ నుండి వచ్చాక కాళ్ళు కడుక్కొని వాలు కుర్చీలో చేరబడుతున్న నాకు వేడివేడి కాఫీ గ్లాస్ అందిస్తూ జానకి చెప్పిన చల్లటి వార్త అది. మండే ఎండల్లో చల్లటి పిల్లతెమ్మర సోకినట్లయింది. మంచి వార్త చెప్పావు, ఏ ఊరు సంబంధం, పెళ్ళెప్పుడు అన్నాను గ్లాసును అందుకుంటూ. నాలో సందేహాలు బారులు తీరుతున్నాయి. పెళ్ళికొడుక్కి అస్సాం టీ తోటల్లో ఉద్యోగమట. వాళ్ళది ఈ ప్రాంతం కాదు, ఒరిస్సా రాష్ట్రంలో కటకమట. అనకాపల్లి ప్రాంతం నుండి ఏనాడో అక్కడికి వలస వెళ్ళిపోయారట. పిల్లాడి తండ్రికి సైకిల్ రిక్షాలు 2 ఉన్నాయట. ఒకటి తను కొనుక్కున్నాడు, మరొకటి అద్దెకిచ్చుకుంటాడట. కూడు గుడ్డలకి లోటు లేదు, పర్వాలేదు, వాళ్ళ స్థాయికి మించిన సంబంధమే. తను ఒక గ్లాస్ తెచ్చుకొని నా ఎదురుగా కూర్చుంటూ అంది జానకి. అర్భకుడైన ఈ యాదయ్యకి అంత దూరపు సంబంధం ఎలా కుదిరింది? రాయుడు గారి దేవుడి దాటి ఎరుగని ఈ అమాయక పక్షికి అస్సాంలో పనిచేసే అల్లుడు దొరకడం అబ్బురమే. నాలో చెలరేగుతున్న సందేహాలను ఒక్కొక్కటిగా నివృత్తి చేయడానికి ఉద్యమించినట్టుంది జానకి. పాపం, ఆ రాయుడు గారిని అనవసరంగా ఆడిపోసుకుంటారు జనం. ఈ సాధారణ ప్రజానీకానికి కాస్త కంటికింపుగా ఉన్నారంటే కంటకప్రాయం. యాదయ్య పైడితల్లితో ఊరికే ఊడిగం చేయించుకుంటున్నాడంటూ రాయుడు గారిని ఆడిపోసుకునేవారే అందరూ. చూడండి, ఇప్పుడు ఆ గుంట బాధ్యత అతడే తీసుకొని పెళ్లి కుదుర్చాడు. అంతేకాదు, పెళ్లి ఖర్చంతా తనే భరిస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఎన్నాళ్ళు ఊడిగం చేస్తే అతడు రుణం తీరుతుంది? అందుకే బ్రహ్మంగారు అన్నారు, లోకులు పలు కాకులు అని. ఖాళీ చేసిన గ్లాసును అందుకొని లోపలికి వెళ్ళింది జానకి. కళ్ళు మూసుకొని ఆలోచనల్లో పడ్డాను నేను. ఒక వ్యక్తి పైన దృఢంగా ఏర్పడిపోయిన అభిప్రాయాన్ని సడలించుకోవడానికి ఒక పట్టాన మనసు అంగీకరించదు. ముద్దాయి తరఫు న్యాయవాదుల సాక్ష్యాధారాలు సేకరించి సరి అయిన సంజాయిషీలు సమర్పించుకుంటూ దురభిప్రాయాన్ని పోగొట్టే ప్రయత్నం చేయాలి. రాయుడు గారి పట్ల ఏర్పడిన దురభిప్రాయాన్ని పెకిలించడానికి అదే ప్రయత్నంలో పడ్డాను నేను. పైడితల్లి యాదయ్యల ఏకైక సంతానం పంకజం. పొట్టచించిన అక్షరం ముక్కరాలని ఆ జంటకి పంకజం అని బిడ్డకు నామకరణం ఎలా చేశారో ఆశ్చర్యపడవలసిన విషయం. నిజంగా బురదలోంచి పుట్టిన పువ్వులాంటిదే ఆ అమ్మాయి. పాకలో పుట్టి పాలెగాళ్ల పిల్లల మధ్య పెరిగిన పిల్ల అయినా మంచి సంస్కారం కలది, స్వచ్ఛమైన భాష మాట్లాడుతుంది, మాటల్లో యాస అనేదే ఉండదు. వయసుకు మించిన లోకజ్ఞానం సొంతం చేసుకుంది. అదే విషయం దాని దగ్గర ప్రస్తావిస్తే పగలంతా గడిపేది అమ్మగారి దగ్గరే కదా మాస్టారు అంటుంది. అవును, ఇంచుమించుగా పగలంతా మా ఇంటిలోనే గడిచిపోతుంది. దానికి మధ్యలో 4 సంవత్సరాలు తప్ప నా సర్వీస్ అంతా ఆ ఊళ్ళోనే గడిచిపోయింది. దాని బాల్యం నుండి అనుబంధం ఏర్పడిపోయింది మాకు. జానకి అన్ని పనుల్లోనూ సాయపడుతుంది. బయట కూలి పనులకు పంపించకుండా పంకజాన్ని ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ పేద దంపతులు. చదివింది 10వ తరగతి మాత్రమే అయినా భారత భాగవతాల్లోని పద్యాలను అత్యంత శ్రావ్యంగా చదివి వినిపిస్తుంది జానకి. రుక్మిణీ కళ్యాణం కళ్ళకు కట్టినట్టు చదివి వినిపిస్తున్నావు, నీకు మంచి మొగుడొస్తాడే అని నవ్వుతూ జానకి అంటే, అలా అన్నారంటే అసలు నేను చదవనే చదవను అని ముంగమూతి పెట్టేది. మరి పెళ్లి చేసుకుని వెళ్ళవా ఏంటి అంటే, నేను వెళ్ళిపోతే మీకు ఎవరు చదివి వినిపిస్తారు, మా అమ్మ నాన్నని ఎవరు చూస్తారు అని ఎదురు ప్రశ్న వేస్తుంది. యాదయ్యకి ఒక పురిపాక తప్ప ఇతరత్ర స్థిరాస్తి కానీ చరాస్తి కానీ ఏమీ లేవు. కాయకష్టంతోనే వారి దినం గడిచేది. రాయుడు గారి వద్ద ఏనాడో తీసుకున్న అప్పు నెల నెలా కొంత చెల్లుబాటు చేసుకుంటూ మిగిలిన దానితో జరుగుబాటు చేసుకుంటారు. 10వ తరగతితో చదువు ముగించవలసి వచ్చింది పంకజానికి. పై ఊరు వెళ్ళి కాలేజీ చదువు కొనసాగించే వీలు లేక అటువంటి పరిస్థితులలో ఆ అమ్మాయికి సజావుగా కళ్యాణం జరుగుతోందంటే ఒకవైపు ఆనందంగా ఉన్నా సొంత బిడ్డల ఇంట్లో మిసలే పిల్ల దూరమైపోతోంది అనే వాస్తవం కాస్త కలవర పెడుతోంది. ఇక పైడితల్లి యాదయ్యల పరిస్థితి ఎలా ఉందో. జానకి, పంకజం కనిపించటం లేదు, మన ఇంటికి రావడం లేదా? 2 రోజుల అనంతరం సందేహం వెలిబుచ్చాను. ఆ అమ్మాయిని చూసి 2 రోజులైంది. పెళ్ళి 1 వారం రోజులు మాత్రమే ఉందట. ఈ 1 వారం రోజులు వాళ్ళని రాయుడు గారింటిలోనే ఉండిపోమ్మన్నారట. పెళ్లి కూతురైంది, ఇక గడప దాటనివ్వరు, మనమే ఓసారి వెళ్ళి వద్దాం అంది జానకి. పంకజం దూరమైపోతున్నందుకు ఆమె ముఖంలో విచారభావం ద్యోతకమవుతోంది. అలాగే, ఎల్లుండి ఆదివారం వెళ్ళి వద్దాం అన్నాను. రేపు సాయంత్రం టౌన్కి వెళ్ళి ఓ చీర జాకెట్ గుడ్డ, వీలైతే ఒక జత అందెలు కొనితెండి. అందెల కోసం ఆశపడేది ఎప్పుడు, మనం ఇచ్చామంటే ఎంతో సంబరపడిపోతుంది అంది జానకి ఉత్సాహంగా. అలాగే తప్పకుండా కొని తెస్తాను అన్నాను. తృప్తిగా నిట్టూర్చింది జానకి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. నిన్న మొన్నటి వరకు ఈ పిల్లకి పెళ్ళి ఎలా అవుతుందా అని ఆ తల్లిదండ్రులతో పాటు మనము తల్లడిల్లిపోయేవాళ్ళం. అనుకోకుండా ఎలా కుదిరిపోయిందో చూసారా, వారం రోజులు తిరిగేసరికి మరో ఇంటిదైపోతుంది పంకజం అంది జానకి. ఈ విషయంలో రాయుడు గారిని మెచ్చుకొని తీరాలి. ఈ శుభకార్యం జరిపిస్తూ ఆయన నాడిపోసుకునే వారి నోళ్లు మూయించుతున్నారు. రాయుడు గారిపై నాకున్న దురభిప్రాయాన్ని దూరం చేసుకోగలిగాను. సకాలంలో వర్షాలు పడితేనే పంట పండేది ఆ ప్రాంతంలో. పల్లె ప్రజలది వ్యవసాయమే ముఖ్య వృత్తి అయితే రాయుడు గారు చేసే వృత్తులలో అదో సామాన్యమైనది మాత్రమే. అందువలన వర్షాభావం ఆయన ఆర్థిక స్థితిగతుల మీద దుష్ప్రభావం చూపించదు సరికదా, ఓ విధంగా మేలు చేస్తుంది. కాంట్రాక్టు పనులు, స్థానిక రాజకీయాలు అతడి ముఖ్య వ్యాపకాలు. కరువు కాటకాలు వచ్చాయంటే అతడి స్థిరాస్తి ఎకరమో అర ఎకరమో వృద్ధి చెందినట్టే. పంట చేతికి అందకపోతే బడుగు రైతులకు ముక్కో చెక్కో అమ్ముకోక తప్పదు. కరువు కాటకాలను అధిగమించడానికి ప్రభుత్వం చేపట్టే పథకాల అమలు వలన 10% నిధులు మాత్రమే ప్రజలకు అందేది. 25% పైన రాయుడు గారి ఖజానాకి చేరతాయి. మిగతా నిధులు అధికార అనధికార గణాలకు అంచెలంచెలుగా బట్వాడా చేయబడతాయి. తన ప్రత్యర్థులను చిత్తు చేయడంలో అతడికి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. అందువలన పాలకుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. ఎప్పుడు టౌనులో 4 ఇళ్ళు మాత్రమే కాక హైదరాబాద్లో ఓ భవంతి కూడా చేరిందట ఆయన స్థిరాస్తుల చిట్టాలోనికి ఇటీవలనే. ఒక్కగానొక్క కొడుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా చేరాడు. ఈ మధ్యనే 25 లక్షలతో వచ్చే అమ్మాయిని స్థిరపరిచేశారట. అయితే అబ్బాయి ఇష్టపడడం లేదని తాత్సారం జరుగుతోందట. కలికాల మహిమ. లక్ష్మీదేవి రాయుడు గారు లాంటి వాళ్ళ ఇళ్లలోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇటువంటి వదంతులు విని విని ఆయన పట్ల ఏర్పరచుకున్న దురభిప్రాయాన్ని ఆయన తొలపెడుతున్న ఈ శుభకార్యం దూరం చేసింది. మనసున్న ఆ మనిషిని అభినందించాలని ఆరాటపడుతోంది మనసు. ఇప్పుడు మైండ్ మీడియాలోని వెలుగులో చీకటి కథ తరువాయి భాగం వినే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమానికి పునఃస్వాగతం. మనం ఇప్పుడు వెలుగులో చీకటి కథ వింటున్నాం కదా, ఆలస్యం చేయకుండా కథలోని తరువాయి భాగం కూడా వినేద్దామా? గర్భగుడి తలుపు తెరవగానే మూల విరాట్ కనిపించినట్టు వీధి గుమ్మం దాటి సావిట్లోకి అడుగు పెట్టగానే రాయుడు గారి సాక్షాత్కారం లభ్యమైంది. సోఫాలో తీరుబడిగా కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు. ఆది దంపతుల్లా దయచేశారు, రండి మాస్టారు కూర్చోండి, చదువుతున్న పేపర్ని బల్ల మీద పెడుతూ ఆప్యాయంగా ఆహ్వానించారు. నమస్కారం చేసి ఆయనకు ఎదురుగా కూర్చున్నాం. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. పెరట్లో పాలేర్ల మాటలు తప్ప మేము ఆశించిన మనుషుల అలికిడి వినిపించడం లేదు. మనసులో మెదిలే భావాలను సంశయాలను నోటుతో కాకుండా మరో రూపంలో బహిర్గతం చేసే సాధనాలు ముఖ కవళికలు. మా భావాలను ఆకలింపు చేసుకోవడానికి అరనిమిషం కూడా పట్టినట్టు లేదు రాయుడు గారికి. ఈరోజు పంకజాన్ని పెళ్లి కూతుర్ని చేశారు. ఆ పిల్లని గుడికి తీసుకుని వెళ్ళింది మా ఆవిడ పైడి తల్లితో పాటు. వాళ్ళు వచ్చేసే టైం అయింది. అనాయితముగా వచ్చినా అసలైన సమయానికే వచ్చామనిపించింది. పెళ్లి కూతుర్ని చేసిన రోజే దానికి కానుకలు ఇవ్వడం యాదృచ్ఛికం కాకుండా భగవత్ సంకల్పంలా తోచింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నాడు కవి ఆనాడు. పురుషులందు పుణ్యపురుషులే అరుదయ్యా అనాల్సిన రోజులివి. మీ సత్సంకల్పం అభినందనీయం. మీ పూనిక వలన ఆ పిల్ల ఓ ఇంటిదవుతోంది. లేకపోతే యాదయ్యకి ఇది సాధ్యమయ్యే పనా అన్నాను రాయుడు గారిని ప్రశంసిస్తూ. నా ప్రశంసని ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నట్టున్నాడు. వాళ్ళు మా ఇంటిలో చాలా కాలం నుండి పనిచేస్తున్నారు. వాళ్ళ బాగోగులు మేం చూడకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పండి. ఆ పిల్ల కోసం చేసే ఓ 25,000 ఖర్చు ఏపాటిది అన్నారు మామూలు ధోరణిలో. పొగడ్తలకి పొంగిపోనివాడు, తెగట్టకి కృంగిపోనివాడు స్థితప్రజ్ఞుడు. ప్రతిఫలం ఆశించకుండా దానం చేసేవాడు సత్వగుణ సంపన్నుడు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అన్న మాటలివి. రాయుడు గారిలో ఆ లక్షణాలను దర్శించుకుంటున్నాం. పంకజం పట్ల మాకు అచంచలమైన ప్రేమాభిమానాలున్నా ఆమెకు తగు సహాయాన్ని అందించే స్థితి కాదు మాది. ఆమె పట్ల రాయుడు గారు ప్రదర్శిస్తున్న ఆదరణ మమ్మల్ని ముఖ్యులను చేస్తోంది. మా మాటల్లో మేముండగా రాయుడు గారి భార్య పైడి తల్లి పంకజాన్ని తీసుకొని లోనికొచ్చారు. కొత్త చీర కట్టుకొని మొగలి రేకులతో కుట్టిన వాలుజడతో ముక్త మోహనంగా ఉంది కొత్త పెళ్లి కూతురు. పంకజం వెళ్దామంటే గుండుండి వస్తూ మీ ఇంటికి వెళ్ళాం మాస్టారు, తాళం వేసి ఉంది ఇల్లు అంది రాయుడు గారి భార్య. మెల్లగా నడిచి వచ్చి నాకు జానకి పాదాభివందనం చేసింది పంకజం. మాకు కాదమ్మా, రాయుడు గారి దంపతులకు దండం పెట్టు అన్నాను. ఆమె కనుసన్నలలో పలుచటి నీటి పొర పారాడింది. మా అందరి అనుబంధాలని దూరం చేసుకొని వెళ్ళిపోతోంది, బాధగా ఉండదు మరి? ఎన్నో అనుభవాలు చవిచూసినా మా గుండెలే చెరువులు అవుతున్నాయి. పాప నిన్న మొన్నటి మొగ్గ తెచ్చిన కానుకల్ని ఆమె చేతిలో పెట్టి మేం బయలుదేరిపోయాం భారమైన మనసులతో. ఎన్నో ఘనకార్యాలు ధీటుగా నిర్వహించిన రాయుడు గారికి ఈ కళ్యాణం ఒక లెక్కలోనిదా. పంకజం పెళ్ళి జరిగిపోయింది. పంకజం అత్తవారింటికి బయలుదేరి వెళ్ళిపోతుంటే యాదయ్య పైడితల్లు నోదార్చడం ఎవ్వరి తరము కాలేదు. బిడ్డను వాటేసుకుని విలపిస్తున్న ఆ పేద దంపతులను చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. కన్న బిడ్డను అత్తవారింటికి సాగనంపే క్షణాలు తల్లిదండ్రుల జీవితాలలో అత్యంత దుర్భరమైనవి. ఇటువంటి వియోగ క్లేశాన్ని కాళిదాస కవీంద్రుడు అత్యంత కమనీయంగా అభివర్ణించాడు. ఇప్పటికీ మన సాహిత్యంలో అత్యంత కరుణార్ద్ర ఘట్టంగా పేర్కొనబడుతోంది శకుంతలను అత్తవారింటికి పంపే సన్నివేశం. సజల నయనాలతో పంకజానికి వీట్కోలు పలిక భర్తతో ఆటో ఎక్కబోతూ వెనక్కి తిరిగి నా దగ్గరకు వచ్చింది పంకజం. ఆమె కళ్ళు నీటి కుండలయ్యాయి. తడబడుతూ వచ్చి నా చేతిలో మడత పెట్టి ఉన్న ఓ చిన్ని కాగితాన్ని పెట్టి వడివడిగా నడిచి వెళ్ళి భర్త వెనుక ఆటో ఎక్కేసింది. మా అందరి యోగక్షేమాలు తెలుపుతూ ఉంటానులే తల్లి, నా మాటలు ఆటో శబ్దంలో కలిసిపోయాయి. ఆటో కనుమరుగైంది. తల్లిదండ్రులు బాగోగులు తెలుపుతూ ఉత్తరాలు రాస్తూ ఉండమని కాబోలు మాస్టర్కి తన అడ్రస్ ఇచ్చింది పిచ్చిపిల్ల. నా వెనుక అనుకుంటున్నారెవరో. పలుచటి నీటిపొరతో కళ్ళు మసగబారగా ఉత్తరీయంతో ఒత్తుకొని కాగితాన్ని విప్పి పరికించాను. అడ్రస్ రాసి ఉన్న కాగితం కాదది. మాస్టారు, నేను రుక్మిణీదేవిని కాదు, సందేశం అందించడానికి మీరు అగ్నిజ్యోతులు కారు. ఎవరడ్డుపడినా లక్ష్య పెట్టను. నిన్ను నా దాన్ని చేసుకుంటానన్న నా కిట్టయ్యకు దూరం చేయబడ్డాను, పిరికిదానిలా పారిపోయానని చెప్పండి, మన్నించమని వేడుకున్నానని చెప్పండి పంకజం. లోకమంతా చీకటైపోయినట్టు అనిపించింది. కిట్టయ్య కృష్ణారావు, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇది ఫ్రెండ్స్ వెలుగులో చీకటి కథ. ఈ కథ ముగింపు మనకి చెప్పకుండానే చెప్పారు రచయిత. ఎవరికి వారే ముగింపు ఊహించుకోవచ్చు. అయినా కొన్ని కథల్లో లాగానే ఈ కథకు కూడా అందరూ ఒకే రీతిగా ముగింపు ఊహించుకోవచ్చు కూడాను. చాలా బాగుంది కదా కథ. దీని తర్వాత మనం వినబోతున్న కథ దారుణ భావన. ఈ కథ పరిచయ వాక్యాలు ముందుగా కొన్ని విని ఆ తర్వాత కథలోకి వెళ్ళిపోదామా. అతి చిన్న కథ ఇది. ఇద్దరు వ్యక్తుల విభిన్నమైన జీవన విధానాలను ఊటంకిస్తూ ఆసక్తికరంగా అల్లిన కథ ఇది. మామూలుగా కొనసాగి చివరి క్షణంలో ఇచ్చిన ట్విస్ట్తో కథ ఉన్నత శ్రేణి కథల్లోకి చొచ్చుకొచ్చేస్తుంది. రండి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. దారుణ భావన. ఆఫీస్ చేరుకున్నాక నా సీట్లో కూర్చోబోతూ పినాకపాణి గారి సీటు వైపు రోజులాగే చూశాను. కుర్చీ ఖాళీగా ఉండడం కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆఫీస్ టైంకి కనీసం అరగంట ముందుగా వస్తారు పినాకపాణి గారు. ఆయన మా ఆఫీస్ సూపరింటెండెంట్. నేను ఎండి గారి పిఏని కావడం వలన నాకు ఆఫీసులో ఆయనతో పని అట్టే ఉండదు. ఆయన అందరినీ ఆకట్టుకునే ఆయన మంచితనం, ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే ఆయన కలుపుకోరుతనం ఆయన పట్ల ఒక గౌరవభావం పెంచుకునేలా చేస్తాయి. సీట్లో కూర్చుంటూ ఆయనకి నమస్కారం పెట్టడం, చిరునవ్వుతో కూడిన ఆయన ప్రతి నమస్కారం స్వీకరించడం, డ్రాయర్లోంచి డైరీ తీసి శ్రీరామ అని 3 సార్లు రాసుకొని డైరీ మూసేసి డ్రాయర్లో పెట్టి ఆ రోజు పనికి శ్రీకారం చుట్టడం నాకు అలవాటైపోయి చాలా కాలమైంది. పినాకపాణి గారు అసలు ఆఫీస్కి సెలవు పెట్టిన దాఖలాలు నేను ఆఫీసులో చేరిన దగ్గర నుండి లేనట్టే. సెలవులన్నీ ల్యాప్స్ అయిపోతున్నాయి, వాడుకోరెందుకు సార్ అని ఎవరైనా అడిగితే సెలవు పెట్టి మాత్రం ఇంటి దగ్గర చేసేదేముంది అని ఓ చిన్నప్పు నవ్వేస్తారు. ఆఫీస్ని ఓ దేవాలయంలా భావించే మనిషి, ముక్కుసూటిగా పోయే మనస్తత్వం, ప్రాణం మీదకొచ్చినా పక్కదారులు తొక్కరు ఆఫీస్ వ్యవహారాల్లో. అందుకే ఆయన అంటే చాలామందికి గౌరవం. ఆఫీసులో కొందరికి ఆపద్ బాంధవుళ్ళ వారి పనుల్లో సాయపడుతుండడం వలన, మరికొంతమందికి అవసరమైనప్పుడు ఆర్థికంగా సాయపడుతుండడం వలన ఆయన అంటే గౌరవము భక్తి. సారు ఇంకా రాలేదేమిటి వాళ్ళ, ఆయన పక్క సీటులో కూర్చునే సెక్షన్ ఆఫీసర్ జంబులింగం గారిని అడిగాను. నేను అదే ఆలోచిస్తున్నాను, సెలవు కూడా పెట్టలేదు, ఎప్పుడూ అందరికంటే ముందే వచ్చేసే మనిషి ఇంకా రాలేదెందుకో. క్యాబినెట్లో తాళం చెవులు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన ఇంటి ఫోను మొన్నటి నుండి పనిచేయడం లేదు. రాముగాడిని స్కూటర్ ఇచ్చి పంపాను అన్నారు జంబులింగం గారు. పినాకపాణి గారికి పూర్తిగా వ్యతిరేకం జంబులింగం గారు. బల్ల కింద నుండి చేతులు చాచే మనిషి. అయితే ఆయన బల్ల పినాకపాణి గారి బల్ల పక్కదే అవడం వల్ల ఆఫీస్కు వచ్చే కాంట్రాక్టర్లని కాఫీ మిషతో ఆఫీసు క్యాంటీన్కి తీసుకెళ్ళి బేరాలు కుదుర్చుకోవడం, ఆ సాయంత్రం ఏ బారులోనో సారాలు తాగుతూ భారాలు అందుకోవడం చేస్తూ ఉంటారు. పినాకపాణి గారికి అన్నీ తెలుసు. ఇతన్ని సన్మార్గంలో పెట్టుతండ్రి అని సాత్వికంగా భగవంతుడిని తలుచుకుంటారు. కానీ జంబులింగం గారిని మందలించరు. అతడు ఆయనకి సబార్డినేట్ అయినా సరే. అలా అక్రమ సంపాదన ఉన్నా కూడా జంబులింగం గారికి ఎప్పుడూ ఆర్థిక సంకటాలే. పాపం పినాకపాణి గారే అడపాదడప డబ్బు సర్దుతూ ఉంటారు. ఆ మధ్య మా ఆఫీస్ బాయ్ రాము చెబితే తెలిసింది, జంబులింగం గారు పినాకపాణి గారికి 10,000 బాకీ పడిపోయారని. మరి ఈయన సంపాదనంతా ఏమైపోతుందో అంటే, సారాకే సరిపోవడం లేదు, మహారాజు గారిది ఏమైనా రెగ్యులర్ బ్రాండా, ప్రీమియం బ్రాండ్ పీటర్స్ కాచ్లు రాయల్ ఛాలెంజ్లు తప్ప వేరే సరుకు పనికిరాదాయే అంటాడు రాము. ఇంట్లో ఎదిగిన పిల్ల పెళ్లికి ఉందన్న ధ్యాస కూడా ఉండదు జంబులింగం గారికి. ఆ అమ్మాయి పెళ్ళి ఎలా అవుతుందోనన్న భయం ఆఫీసులో నాలాంటి వారికి అప్పుడప్పుడు కలుగుతుంది. కానీ ఆయనకు అటువంటి చీకు చింత ఏ కొసాన ఉన్నట్టు కనపడవు. అప్పటికీ కంపెనీ కోసం తీసుకొచ్చిన ఏ మందభాగ్యుడో మందుకెక్కు ఎక్కువై పిల్ల పెళ్ళేలా చేస్తావని మనసులో సందేహపు ముక్కలు కక్కితే ఇంకెంతకాలమై మరో 3 నెలల్లో మన గడ్డివాము దగ్గర కుక్కగారు రిటైర్ అయిపోతారుగా. మనం 2 చేతులు సంపాదించుకోవచ్చు. ఇతగాడి మంచితనం అలసి చూసుకొని 100 ఇవ్వవలసిన వారు 6తో సరిపెడుతున్నారు. ఈయన గారు కలం సన్యాసం చేయని అప్పుడు చూపెడతాను నా తటాక అంటారట. పినాకపాణి గారు లాంటి మంచి మనిషి రిటైర్ అయిపోతున్నారని మేము బాధపడుతూ ఉంటే జంబులింగం గారు మాత్రం ఆ రోజు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. నా ఆలోచనల్లో నేనుండగా పినాకపాణి గారి ఇంటికి వెళ్ళొచ్చిన రాము మోసుకొచ్చిన వార్త విని తుళ్ళిపడ్డాను. నమ్మశక్యం కాని వార్త, ఆఫీసులో అందరినీ కుదిపేసిన వార్త, పినాకపాణి గారి మరణ వార్త. భోజనం చేసి ఆఫీసుకు బయలుదేరుతూ గుండె నొప్పిగా ఉందని సోఫాలో కూలబడ్డారట ఉదయం. అంతే, మరుక్షణంలో కన్నుమూశారట. ఎండీ గారు క్యాంపులో ఉన్నారు. ఆయనకు ఫోన్లో విషయం చెప్పి ఆఫీస్కి తాళాలు వేసి అందరం హుటాహుటిన ఆయన ఇంటికి బయలుదేరాం. అప్పటికే పినాకపాణి గారి ఇల్లు జనంతో కిటకిటలాడిపోతోంది. వసారాలో చాప మీద సుదీర్ఘ నిద్రలో ఉన్నారు పినాకపాణి గారు. భార్యని ఓదారుస్తున్నారు కొందరు ఆడవాళ్ళు. ఒక్కగానొక్క కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు. మంచి పొజిషన్లోనే ఉన్నాడు అతడు. అప్పటికే ఈ వార్తని అతడికి ఫోన్ ద్వారా చేరవేశారట. నిన్న సాయంత్రం వరకు మా అందరి మధ్య మసలిన వ్యక్తి ఈ ఉదయానికి విగతజీవుడు అయిపోయాడంటే మా కళ్ళని మేమే నమ్మలేని స్థితి. ఇక 4 దశాబ్దాలు ఆయన సహచర్యంలో గడిపిన ఆవిడ స్థితి ఎంత హృదయ విదారకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ రోజు నాకు ఆశ్చర్యం కలిగించిన మరో విషయం ఏంటంటే ఆయన రిటైర్మెంట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ వచ్చిన జంబులింగం గారు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోవడం. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న జంబులింగం గారిని ఓదార్చడం మాకు చాలా కష్టమైంది. అంతగా విలపిస్తున్న జంబులింగం గారిని చూస్తుంటే జాలి కలిగింది నాకు. ఎంతైనా పక్కపక్క సీట్లలో సంవత్సరాల తరబడి పనిచేస్తూ వచ్చిన వ్యక్తులు, ఎక్కడికి పోతుంది ఆ స్నేహభావం? అంతవరకు జంబులింగం గారిపై పెంచుకున్న దురభిప్రాయానికి నాలో నేనే సిగ్గుపడ్డాను. పినాకపాణి గారి రిటైర్మెంట్ కోసం నక్కలా కాచుకొని కూర్చున్నాడని వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మినందుకు నన్ను నేనే నిందించుకున్నాను. ఆ రోజుతో ఆయన పట్ల నాకున్న చులకన భావం పూర్తిగా పోయింది. పినాకపాణి గారు చనిపోయి 15 రోజులైపోయింది. ఆయన లేని లోటుకి క్రమక్రమంగా అలవాటు పడుతున్నాం. జంబులింగం గారు మాత్రం పినాకపాణి గారి ఖాళీ సీటు వైపు మధ్య మధ్యలో పిచ్చిచూపులు చూస్తూ బాధపడుతూ ఉండడం నేను గమనిస్తూనే ఉన్నాను. పెద్ద కర్మ రోజు అందరం వెళ్ళాం. జంబులింగం గారు మాత్రం రాలేదు. పాపం ఆయన ఇంకా షాకు నుండి కోలుకోలేదనుకుని సరిపెట్టుకున్నాం. ఆ రోజు లంచ్ అవర్లో క్యాంటీన్లో భోజనం చేస్తూ ఉండగా హడావిడిగా రాము వచ్చాడు నా దగ్గరకు. అయ్యగారు, ఎస్ఓ గారు ఎందుకు అంతగా బాధపడుతున్నారో తెలుసా అన్నాడు. 10 సంవత్సరాల నుండి పక్కపక్క సీట్లలో పనిచేస్తూ వచ్చారు, మరి ఆయనకు బాధ ఉండదు అన్నాను మామూలుగా. అబ్బే, అది కాదండి, అసలు విషయం మీకు తెలియదు, నాకు ఇప్పుడే తెలిసింది అన్నాడు ఏదో వినరాని వార్త విన్నట్టు ముఖం పెట్టి. ఏమిటి అసలు విషయం అన్నాను ఆతృతగా. పినాకపాణి గారు చనిపోయిన ముందు రోజే ఎస్ఓ గారికి కోఆపరేటివ్ లోన్ సొమ్ము వచ్చింది. ఆ లోను 10,000 పినాకపాణి గారికి తాను సంవత్సరాల తరబడి ఉన్న అప్పు తీర్చేశారట. ఆ మన్నాడే పినాకపాణి గారు పోయారు. ఆ లోను మరొక్క రోజు ఆలస్యంగా వచ్చి ఉంటే 10,000 మిగిలి ఉండేవి కదా అనే బాధ ఒకటి, ఇక అన్ని సంవత్సరాలుగా తీర్చిన అప్పు ఇంత హఠాత్తుగా తీర్చడానికి ఒక ఆణం ఉంది. వచ్చే నెలలో పినాకపాణి గారు రిటైర్ అయిపోతున్నారు కదా, రిటైర్మెంట్ సొమ్ము 2,00,000 వస్తుంది ఆయనకి. అసలే భోళా శంకడు పినాకపాణి గారు. అందులోనూ ఆయన వీక్ పాయింట్ పట్ల బాగా అవగాహన కలిగిన వారు అయ్యే ఎస్ఓ గారు పాత బాకీ ఇప్పుడు తీర్చేస్తే అప్పుడు రిటైర్మెంట్ సొమ్ములో ఏవో మాయమాటలు చెప్పి కనీసం 50,000 ప్రస్తుతానికి టెండర్ పెట్టి ఆనకు ఎగ్గొట్టొచ్చు అనే ప్లాన్ మరొకటి వేశారు ఎస్ఓ గారు. ఇలా 2 విధాలుగా నష్టపోయినందుకు కుమిలిపోతున్నారు అంటున్న రాము మాటలకి నా ఒళ్ళు జలదరించింది. రిటైర్ అయ్యాకపోయినా నాకు ఈ బాధ ఉండేది కాదు అని పినాకపాణి గారిని తలుచుకుంటూ కుమిలిపోయే జంబులింగం గారిలో ఇంత కుత్సితమైన భావం ఉందంటే ఎవరికి మాత్రం గగురుపాటు కలగదు. బాబోయ్, నిజంగానే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది కదా ఈ కథ వినగానే. నిజంగానే ఇది దారుణ భావనే. ఈ కథ ఆంధ్రభూమి సెప్టెంబరు 2002లో ప్రచురితమైంది. ఇవి మిత్రులు ఈనాటి 3 కథలు. నాకైతే చాలా బాగా నచ్చాయి, మీకు కూడా నచ్చాయని భావిస్తున్నాను. మరో వారం మరి కొన్ని కథలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి ఆల్వేస్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నమస్తే.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి అక్షరాల పూదోట కార్యక్రమం జూలై 30, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.